మిత్రులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 7:1-12 వరకు సావధానంగా వినండి. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలము ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేస్తున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు. కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందుతుంది. కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అనబడుతుంది. కాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందింది గనుక వేరొక పురుషుణ్ణి చేసుకున్నా వ్యభిచారిణి కాదు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే వేరొకని చేరటానికి మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులయ్యారు. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించడానికి ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉన్నాయి. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధించబడ్డామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము. కాబట్టి ఏమంటాము? ధర్మశాస్త్రము పాపమైందా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వల్లనే కాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయేదే. ఆశించవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోయేదే. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించింది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించాను, గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చింది. నేనైతే చనిపోయాను, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనపడింది. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపింది. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. గమనించండి, ఈ వాక్య భాగంలో పౌలు ఆలోచనా ధోరణిని మనం గమనించాలి. రక్షించబడిన విశ్వాసులో ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉంది. శుద్ధీకరణ అనే అంశం 5వ అధ్యాయంలో మొదలైంది. 6వ అధ్యాయంలో పరిశుద్ధతా స్థితిని గుర్తించాము, అనగా యేసు మరణ పునరుత్థానాలతో సంయుక్తత, యేసుకు సజీవ సమర్పణ వల్ల అది సాధ్యమవుతుంది. ప్రభు తానే మన ద్వారా జీవిస్తాడు, మనలో నివసిస్తాడు. ఇదే మన స్థితి. ఇప్పుడు రోమా 7వ అధ్యాయంలో రక్షించబడిన వ్యక్తి వదిలించుకోవలసిన బంధకాలున్నాయి. విశ్వాసి హృదయంలో పోరాటం ప్రవర్తిల్లుతుంది. ధర్మశాస్త్రము విశ్వాసిలో పరిశుద్ధతను ప్రకల్పన చేయజాలదు. పోనీ కొత్త స్వభావం వచ్చింది, అదైనా పరిశుద్ధతను ఉత్పత్తి చేయగలదా? అది దానివల్ల అయ్యేది కాదు. సజీవుడైన క్రీస్తుతో సంయుక్తపడి ఆయనకు నిన్ను అప్పగించుకోవడం కంటే చేయగలిగిందేమీ లేదు. ఈ అధ్యాయంలో పౌలు మనస్సు గ్రహించగలిగితే ఈ పత్రిక అంతా అర్థం చేసుకున్నట్లే. 7వ అధ్యాయాన్ని చాలామంది దాటేస్తారు. అలా చేయకండి. ఈ అధ్యాయంలో మనకెన్నో విలువైన పాఠాలు లభిస్తాయి. రక్షించబడిన విశ్వాసిలో చెలరేగే రభస ఈ అధ్యాయంలో ఉంది. ధర్మశాస్త్రం విషయం మరల ప్రస్తావించబడింది. శరీర స్వభావంలో పోరాటం ఈ అధ్యాయంలో ప్రధాన అంశం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పోరాడుతుంది. మన స్వప్రయత్నంతో క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. దేవుని ఆత్మకు మనల్ని మనమే అప్పగించుకోవడమే ఏకైక మార్గం. మనం చేయలేని దాన్ని ఆయన చేస్తాడు, చెయ్యనివ్వాలి. మోషే ధర్మశాస్త్రం ఆధారంగా క్రైస్తవ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేసేవారు కొందరున్నారు. క్రైస్తవ విశ్వాసిపై ధర్మశాస్త్రానికి ఎట్టి అధికారము లేదు. పౌలు ఈ సంగతి నిరూపిస్తున్నాడు. ధర్మశాస్త్రము మనిషికి మరణశిక్ష విధించింది. ధర్మశాస్త్రము శిక్షావిధిని అమలుపరుస్తుంది. 2 కొరింథీ 3:9 ఇదే మాట అంటోంది. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలది అవుతుంది. ధర్మశాస్త్రం ఒక తీర్పరిగా మరణశిక్ష విధిస్తే, యేసు తీర్పరిగా నిత్య జీవం ప్రసాదించాడు. పౌలంటున్నాడు, మీరు ధర్మశాస్త్రం ఎరిగిన వారు గనుక నా మాట వినండి. ఈ సంగతి మీరెరుగరా అని పౌలు అంటున్నాడంటే అది గద్దింపు. దేవుడు ధర్మశాస్త్రమును దేశానికే కాదు దేశ ప్రజలకిచ్చాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఉన్నది కానీ వారు దానిని గైకొనలేదు. అపొస్తల కార్యములు 7:53 స్తెఫను ప్రసంగిస్తూ ఇదే మాట అన్నాడు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు గాని దానిని గైకొనలేదు. అపొస్తల కార్యములు 15:10 పేతురన్నాడు, మన పితరులైనా మనమైనా మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? పౌలు ఈ సందర్భంలో ఒక దృష్టాంతాన్ని పేర్కొన్నాడు. ఇదేమీ పెళ్లి ప్రసంగం కాదు, ధర్మశాస్త్రాన్ని గురించిన ప్రస్తావన. భార్య తన భర్త బతికి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలు. మరణము ద్వారా, అనగా తన భర్త చనిపోయినందున వైవాహిక బంధం నుంచి ఆమె విడుదల పొందింది. అతని మరణం వారి వివాహాన్ని రద్దు చేసింది. ఆమె ఇక మీదట అతని భార్య కాదు. ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందింది, అనగా భర్తను గురించిన ధర్మశాస్త్రము నుండి విడుదల. మోషే ధర్మశాస్త్రం ప్రకారం భర్త గాని భార్య గాని మరో వ్యక్తిని పెళ్లాడితే అది నేరం. ఆ వ్యక్తిని ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపేస్తుంది. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని అక్షరాలా ఇప్పుడు అమలుపరచలేము. పౌలు ఇక్కడ వివాహాన్ని గురించి, విడాకులను గురించి మాట్లాడటం లేదు. ఒక స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆమె మృతుడికి భార్య కాదు, ఆమె ఒంటరిది అయింది. ఇది సాధారణ న్యాయం. భర్త చనిపోతే భార్యను అతనితో పాటు చంపేస్తారా? సహగమనం సభ్య సమాజం అంగీకరించదు. భార్యాభర్తల మధ్య వైవాహిక నియమమును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. భర్త సజీవుడా లేక మృతుడా అనేది అసలు ప్రశ్న. ఆదామీయ స్వభావం పాతది. ధర్మశాస్త్రము విషయమై మీరు మృతులు. యేసు శరీరము ద్వారా మీ విషయంలో ధర్మశాస్త్రం మృతమైంది. మీరు మరొకణ్ణి చేపట్టడానికి స్వేచ్ఛ ఉంది. ఆ వేరొకడు ఎవరు? మృతులలో నుండి లేచిన యేసే. మనం యేసును చేపట్టినందున దేవుని కోసం ఫలించగలము. ఇక్కడ భార్య అంటే విశ్వాసి, రెండో భర్త క్రీస్తే. అది సరే, మరి మొదటి భర్త ఎవరు? ఈ ఉపమానంలో ఇద్దరున్నారు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి మనిషి, రెండో మనిషి అయిన క్రీస్తు. పాత స్థితి ఆదామీయ స్వభావం. ఆ పాత స్వభావాన్ని అదుపులో ఉంచడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే మన శరీర బలహీనత వల్ల అది విఫలమైంది. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుడి మెడకు కట్టిన తిరగటి రాయి. అది అతన్ని పైకెత్తలేదు, కిందికి లాగేస్తుంది. 15 శతాబ్దాలు అది వీరిని దాస్యంలో ఉంచింది. ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞలను వారు నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రానిది తీర్పు పరిచర్య. విశ్వాసి ధర్మశాస్త్రాన్ని చేస్తానంటే అది కుదరదు. క్రీస్తు తన శరీరమందు చనిపోయాడు. ఆయన మరణంతో మనం సంయుక్తమవుతున్నాము. ఇప్పుడు మనము ధర్మశాస్త్రానికి, ధర్మశాస్త్రం మనకు మృతమే. మొదటి భర్త ఆదాము, ఇప్పుడు మనము అతనితో లేము. మనమిప్పుడు సజీవుడైన యేసుక్రీస్తుతో ఉన్నాము. క్రీస్తుతో చనిపోయాము, క్రీస్తుతో తిరిగి లేచాము, క్రీస్తుతో సంయుక్తమయ్యాము. క్రీస్తు మనకు రెండో భర్త. ఈయన సజీవుడు, ఫలించడానికి ఈయనను బట్టి మనకు సామర్థ్యము కలిగింది. క్రీస్తును శరీరరీతిగా మనము ఇక మీదట ఎరుగము. పునరుత్థానుడైన క్రీస్తుతో మనం జత చేయబడ్డాము. క్రీస్తునందలి కొత్త మనిషికి ధర్మశాస్త్రంతో ప్రమేయం లేదు. పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవి అయ్యాయి. 2 కొరింథీ 5:17 విశ్వాసి ధర్మశాస్త్రం క్రింద లేడు, కృప అతని మీద ఉంది. మొదటి భర్త మృతుడు, అతణ్ణి పాతెయ్యాలి. నాబాలు లేడు, చనిపోయాడు. అబీగయీలు దావీదును పెళ్లాడింది. ఈ విషయంలో ధర్మశాస్త్రం అభ్యంతర పెట్టదు. ధర్మశాస్త్రము నుండి విడుదల లభించింది. ఇప్పుడు క్రీస్తును చేరి ఉన్నాము. దేవునికి మంచి ఫలాలు పండిస్తాము. మునుపు మనం శరీర సంబంధులం, మరణార్థమైన ఫలాలు పండించాము. ధర్మశాస్త్రం ఉంది గాని నాలో పాపేచ్ఛలు చెలరేగకుండా అది అరికట్టలేకపోయింది. మన అవయవాలు దుర్నీతి సాధనములైపోయాయి. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చగలరు? శరీర స్వభావం ధర్మశాస్త్రాన్ని మీరుతూనే ఉంది. ధర్మశాస్త్రాన్ని మీరినందుకు మరణమే శిక్ష. ఇప్పుడైతే ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాము. ఇప్పుడు క్రీస్తు సంయుక్తత వల్ల నేను క్రీస్తుకు అనుకూలంగా బ్రతుకుతాను, క్రీస్తునే సంతోషపెడతాను. విశ్వాసికి సత్ఫలాలు పండించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మనం క్రీస్తును ప్రాణాధికంగా ప్రేమిస్తాము గనుక ఆయనను సేవిస్తాము. యోహాను సువార్త 21:17 ప్రభువు ప్రశ్న, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అడిగే ప్రశ్న కూడా ఇదే. నీకోసమై ప్రాణం పెట్టిన నా కుమారుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా? క్రైస్తవ జీవితం క్రీస్తు క్రైస్తవుని ద్వారా జీవించే జీవితమే. ఇది ధర్మశాస్త్రం చేయజాలదు. నువ్వు నేను చేయలేము. తప్పు ధర్మశాస్త్రానిది కాదు, లోపమంతా మనలోనే ఉంది. మరి ఇప్పుడో మనకు ధర్మశాస్త్ర బంధము లేదు, నిర్బంధము లేదు. మనకు విడుదల. ప్రాచీన స్థితి అక్షరానుసారమైనది గాని మన నవీన స్థితి ఆత్మానుసారమైనది. ఇదే మన సేవా రహస్యం. ధర్మశాస్త్రం పాపం కాదు. పాపమంటే ఏమిటో మనకు చూపుతుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఉన్నందుకే పాపానికి అంత బలం. ధర్మశాస్త్రానికి పాపానికి ఉన్న సంబంధం ఎలాంటిదో పౌలు చూపుతున్నాడు. ధర్మశాస్త్రం పాపం కాదు, అది మంచిదే. అది దేవుని చిత్తాన్ని మనకు చూపెడుతుంది. పాపము ఎంత పాపభూయిష్టమో ధర్మశాస్త్రం చూపుతుంది. అది ధర్మశాస్త్రము చేసే పరిచర్య. అది అక్షరార్థమైనది, ఆత్మపరిచర్య కాదు. ధర్మశాస్త్రం పౌలు హృదయానికి ఎక్స్రే లాంటిది. దేవుని వాక్యం అద్దము లాంటిది. మన నిజస్వరూపాన్ని మనకు చూపుతుంది. నీ మొహం మీద మచ్చను ధర్మశాస్త్రం చూపెడుతుంది, కాని దాన్ని తొలగించజాలదు. అద్దం ఆ పని చేయజాలదు. పాత ఆదామీయ స్వభావం వల్లనే ఈ సమస్య ఏర్పడింది. శరీరం బలహీనం, అది ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించజాలదు. దేవుని వాక్యమనే అద్దంలో చూచుకుంటే నీ నిజస్వరూపం నీకు కనపడుతుంది. నీవు పాపివని, అపరాధివని, అక్రమకారుడివని నీకే కనపడుతుంది. ధర్మశాస్త్రపు ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి ప్రాణం వచ్చింది. నేనైతే చనిపోయాను అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా బతకాలి అనుకుని చనిపోయాడు. ద్వితీయోపదేశకాండం 8:1 నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు మీరు బ్రతికి అభివృద్ధి నుండి వాగ్దత్త భూమిని వశపరుచుకుంటారు. కాని వారు అలా చేయలేదు, చేయలేకపోయారు. ధర్మశాస్త్రం జీవమునివ్వలేదు, శక్తిని ఇవ్వలేదు. ధర్మశాస్త్రం చేసిందల్లా ఒక్కటే, మానవతలోని బలహీనతలను, పాపాన్ని బట్టబయలు చేసింది. ధర్మశాస్త్రం జీవమునివ్వలేదు, శక్తిని ఇవ్వజాలదు అన్నాము కదా. గలతీపత్రిక 3:21 ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలిగేది. జీవము గాని క్రైస్తవ జీవితము గాని ధర్మశాస్త్రమూలముగా కలిగినవి కావు. కారు మంచిదే కాని అసమర్థుడైన డ్రైవరు చేతిలో కారు ప్రమాదానికి గురి అయి తీరుతుంది. లోపం కారుది కాదు, డ్రైవరుది. అలాగే ధర్మశాస్త్రం కాదు, మనిషిలోనే ఉంది ఉన్నదంతా. పాపానికి బలం చేకూర్చింది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞ. ఈ పాపం నన్ను మోసపుచ్చింది. ఈ ఆజ్ఞను ఆసరాగా చేసుకొని ధర్మశాస్త్రము నన్ను చంపింది. ధర్మశాస్త్రము గాని ఆజ్ఞ గాని ఏ లోపము లేనివే. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రమందలి ఆజ్ఞలు నైతికంగా ఉన్నతమైనవి అంటూ అపొస్తలుడైన పౌలు తన స్వకీయ అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. గమనించండి, విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు. అంతమాత్రం చేత ఇష్టం వచ్చినట్లు ధర్మశాస్త్ర వ్యతిరేక చర్యలు చేయవచ్చు అని కాదు. వీరికి నూతన జీవమున్నది, కొత్త యజమాని ఉన్నాడు. వీరిలో ఒక కొత్త ప్రేమ ఉంది. విశ్వాసి ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తుకు చెందినవాడవుతున్నాడు. విశ్వాసి యేసు యొక్క పెండ్లి కుమార్తె. ప్రేమపై ఆధారపడిందే వివాహం. ధర్మశాస్త్రం వైవాహిక ప్రేమను ఉత్పత్తి చేయజాలదు. యేసు ప్రేమ ధర్మశాస్త్ర నియమాలను మించింది. నిర్బంధంతో కూడినది ప్రేమ కానేరదు. ధర్మశాస్త్రం మనిషిని మార్చలేదు. ధర్మశాస్త్రం అదుపాజ్ఞలలో విశ్వాసి ఉండడు. పాపాన్ని వేలుపెట్టి చూపుతుంది ధర్మశాస్త్రం. అంతవరకే ధర్మశాస్త్ర పరిచర్య పరిమితం. ధర్మశాస్త్రం ఎంతో సమగ్రమైనది. తన పనేదో దానిని తూచా తప్పకుండా చేస్తుంది. ధర్మశాస్త్రానికి లోబడినంత మాత్రాన చెడ్డ ఆలోచనలు రాకుండా ఉంటాయా? పాపిలో పాపం చేసే దురాగతం ఇంత అంతా కాదు. ధర్మశాస్త్రం నీలో ఉన్న పాపాన్నంతా తోడిపోస్తుంది. గాని యేసు ప్రేమ మనలోని మంచిని వెలికి తెస్తుంది. వింటున్నారా? మతాలు దేవుని కోసం, మనుషుల అన్వేషణ. అయితే సువార్త మనిషి కోసం, దేవుని అన్వేషణ. లోకంలో మతాలు ఎన్నో ఉన్నాయి, గాని సువార్త ఒక్కటే. మనల్ను మనం తూచుకునే త్రాసును ఇతరులను తూచడానికి వాడం. స్వయం స్తుతి, పరనింద అనే వైఖరులు మంచివి కావు. యేసుక్రీస్తు మన విశ్వాసమునకు కర్త. ఆయన మన ఆత్మకు భర్త. ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన పాఠమొకటి ఉంది. ధర్మశాస్త్రము, పాపము ఈ రెండూ ఒకటి కావు. ధర్మశాస్త్రము పాపం ఎలాంటిదో చూపుతుంది. పాపమును పౌలు ప్రాచీన పురుషుడు అంటున్నాడు. ధర్మశాస్త్ర దర్పణము ద్వారా పాపము పాపమైనట్లు కనపడుతుంది. ధర్మశాస్త్ర నియమాలు పాటిస్తే పరిశుద్ధ జీవితం అలవడుతుంది అంటే అది కేవలం భ్రమ మాత్రమే. ధర్మశాస్త్రం ప్రయోజనం పరిమితం. దేవుని నైతిక ప్రమాణాలు ఎంత ఉన్నతమో ధర్మశాస్త్రం వల్ల తెలుసుకోగలుగుతున్నాము. మన నీతి ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రపు కాడి కింద మనం బానిసలము కాము. క్రైస్తవునికి ధర్మశాస్త్రంతో ఉన్న సంబంధం ఎలాంటిది? భర్త చనిపోయిన స్త్రీకి ఎలా విడుదల ఉందో, ఆమె మరొకణ్ణి చేసుకోవడానికి ఎలా స్వేచ్ఛ పొందిందో, అలాగే ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల. యేసుక్రీస్తు అనే మరొకణ్ణి చేరాము. మొదటివాడు ఆదాము, రెండోవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కడపటి ఆదాము, రెండో మనుష్యుడు. ధర్మశాస్త్ర విధానానికి మనము సచ్చినట్లే పరిశుద్ధాత్మ ద్వారా పాపేచ్ఛలను జయిస్తాము. వాటిని చెరపట్టి ప్రభువుకు పట్టి ఇస్తాము. ధర్మశాస్త్రం ఇవ్వలేని అంతర్గత శక్తి నూతన స్వభావాన్ని బలపరుస్తుంది. ధర్మశాస్త్రం కాదు, పాపమే దీనికంతటికీ కారణం. ధర్మశాస్త్రము ద్వారా పాపమును గురించిన చైతన్యం వచ్చింది. ధర్మశాస్త్రము ఎవరినీ నీతిమంతులనుగా చేయజాలదు. కృప అంటే యేసుక్రీస్తు, పాపం అంటే సైతాను. ధర్మశాస్త్రం చేయలేనిది కృప చేయగలిగింది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్.